சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயுமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதார் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேக அநேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து பாகவத நவநீதன்லோ திருத்தீய அத்தியாயாண்ணி மனம் பூர்த்தி சேசுகோவலசின சன்னிவேசம் இது. மானவ சங்கல்பாலு எலா உன்னா சுவாமி சங்கல்பாலு பின்னங்க உண்டாய். மல்லி எட்லா டிசம்பர் 17 ప్రారంభమైందో మళ్ళీ జనవరి 17 నా గురించి మాట్లాడుకోండి అని ఆయన నిర్ణయం కాబట్టి ఈ రోజున పరమ ఉత్కృష్టమైనటువంటి సన్నివేశం భారతీయ అధ్యాత్మ చరిత్రలో. మనకిదేం కొత్త కాదు, చాలా పాత కథ. అంటే జ్ఞానికి ఆ దేహానికి ఉన్న వయస్సుకి సంబంధం లేదు. జ్ఞాని కావాలి అంటే 70 ఏళ్ళు రావాలి, 80 ఏళ్ళు రావాలి, జీవితానుభవం అంతా పొందాలి, అప్పుడు స్క్రిప్చర్స్ అన్నీ చదవాలి, దాని అంతరార్థాలు తెలుసుకోవాలి, అప్పుడు వయస్సు చేత జ్ఞాని అవుతాడు కావచ్చు అని కనక్కరలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, వివేకానంద స్వామి, శంకర భగవత్పాదులు, రమణ మహర్షి, భగవాన్ సత్యసాయి వీరంతా 16 ఏళ్ళు రాకుండానే తమ దివ్యత్వాన్ని ఈ జగత్తుకు చాటారు. ఈ అవతార పురుషులంతా శ్రీరామచంద్రుడితో సహా మన కథానాయకుడు కృష్ణుడు గనకైనట్లయితే అసలు యోగమాయని ఛేదించుకుని చెరసాలలో ప్రభవించిన మరుక్షణమే దివ్యత్వాన్ని ప్రకటన చేశాడు. కాబట్టి జ్ఞానికి, ఆ జ్ఞాని దేహానికి ఉన్న వయస్సుకి ఏ రకమైన సంబంధం లేదు. అందుకనే వయస్సు చిన్నదైనా ఆయన జ్ఞానవృద్ధుడు అంటాం. జ్ఞానం చేత వృద్ధుడు అంటే వృద్ధి పొందినవాడు అని ఒక అర్థం. వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నవాడు అంటే ఆ ముదిమితనం అంతా ముదములో నుంచి ఏర్పడింది, సంతోషంలో నుంచి ఏర్పడింది. సంతోషం ఎందువల్ల కలిగింది అంటే పరమాత్మ యొక్క తత్వ విచారణ వలన కలిగింది. పరమాత్మనుడి యొక్క నామ రూప భావ తత్వార్థాలని పరిపూర్ణంగా అనుభవించాడు కనుక వయస్సుతో నిమిత్తం లేకుండా, ఈ ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఎన్నెన్ని కార్యకలాపాలలో తాను మగ్నుడై ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి ఆత్మానుసంధానంతో ఆ నిత్యమైన సత్యమైన భవ్యమైన దివ్యమైనటువంటి ఆనంద తారక స్థితిలో సంచారం చేస్తాడు గనక శంకర భగవత్పాదులో మాటింటారు, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. నువ్వు యోగంలో ఉండు, భోగంలో ఉండు, ప్రపంచంతో కూడి ఉండు, ప్రపంచాన్ని వీడి విరాగిగా ఉండు, ఎక్కడుంటే నువ్వెక్కడుంటే ఏమి, నీ చిత్తము గనక పరమాత్మ యందు లగ్నమై ఉన్నట్లయితే అది నీకిచ్చే ఆనందమే ఆనందం, అది మాత్రమే ఆనందం అంటాడు. నిజానికి వ్యాస ప్రోక్తమై బమ్మెర పోతనామాచ్య కృతమైనటువంటి భాగవతం ఆంధ్ర జాతికి ఒక అత్యద్భుతమైనటువంటి భక్తి భాండాగారం ఇది. ఇందులో ఆత్మానుసంధానంతో ప్రారంభమవుతుంది రామాయణ కల్పవృక్షం లాగానే. ఆత్మనిత్యము కళాద్యవచ్ఛిన్నము అపరిణామం అప్రమేయం అది అత్త తెలివి అంటూ ఎట్లా ప్రారంభమైందో, నిజానికి భాగవతం కూడా కృష్ణుడి కథతో, కృష్ణుడి యొక్క జననంతో ప్రారంభం కాలే. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అధ్యాత్మ భూమికలో నుంచి పరీక్షన్ మహారాజు కారణంగా మనందరికీ కూడా ఈ భాగవత తత్వం మనకి అవకాశము అందుబాటులోకి వచ్చింది గనక పూర్ణమైనటువంటి పరమాత్మ 16 కళలతో విరాజిల్లినటువంటి అవతారమూర్తులు 3. ఆ 3లో మొదటివాడు రామచంద్రుడు, రెండోవాడు శ్రీకృష్ణ పరమాత్మ, 3వవాడు భగవాన్ సత్యసాయి. ఈ 16 కళలంటే దివారాత్రాలు లేవు, చీకటి వెలుగులు లేవు, పాత కొత్త లేదు, తెలిసినవాడు తెలియనివాడు లేదు. పూర్ణమైనటువంటి మహాద్వైత స్థితిలో సాధకుణ్ణి నడిపించేటువంటిది కనుకనే అది భగవత్ తత్వాన్ని ఎరిగినటువంటి వారు, భాగవత తత్వాన్ని ఎరిగినటువంటి వారు భాగవతులవుతున్నారు గనక భాగవతుల కథలన్నీ కలిపితే భాగవతం అవుతున్నది గనక. ఇక్కడ చిన్న విశేషం ఏమంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని క్రితంసారి మనం ప్రారంభించిన 7 రోజులకి స్వామి రామాయణ మహాప్రవచనాలు చెప్పించారు పుట్టపర్తిలో. అట్లాగే భాగవత తత్వ ఈ నవనీతాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభించామో సరిగ్గా వారం తెరక్కుండా స్వామి భాగవతం మీద 7 ఉపన్యాసాలు పూర్ణం చేసేశారు. ఇది దివ్యమైనటువంటి అనుగ్రహం. ఇవన్నీ స్వామి దయ వల్ల కలుగుతాయి, కరుణ వల్ల జరుగుతాయి అనటానికి మనకి ఏమిటి నిదర్శనం అంటే ఇవే నిదర్శనాలు. కాబట్టి ఇవాళ కథాంశం ఏమిటంటే తృతీయ స్కందంలో దేవహుతి కపిలుడు. కపిలుడు దేవహుతికి కొడుకు. కర్దమ మహాముని దేవహుతి పరమేశ్వరుని ప్రార్థించారు. ఆ రోజు తల్లిదండ్రులల్లా పరమాత్మని ఒకటే ప్రార్థించేవాళ్ళు. ఏమనంటే మాకో కొడుకునివ్వమని కాదు, పున్నామ నరకం నుంచి తప్పించే ఓ బిడ్డనివ్వమని కాదు, పిల్లలు లేకపోతే ఎట్లా ఆనందాన్ని కలిగించే ఓ పిల్లవాడినివ్వమని కాదు, పిల్లనివ్వమని కాదు, నీ వంటి కొడుకుని మాకివ్వమని అడిగారు వాళ్ళు. అది నీ వంటి కొడుకు. ఆయన ఏమంటాడంటే నా వంటి వాడు ఇంకోడు లేడు గనక నేనే మీ కొడుకుగా పుడతాను అంటాడు ఆయన. అది అట్లా వచ్చిన వాడే కపిల మహాముని. ఈ కపిల మహాముని తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవహుతి కర్దములిద్దరు భగవంతుణ్ణి పరమాత్మని ప్రార్థించి, అయ్యా జీవన తత్వాన్నంతా ఎరిగి పరమ భాగవతోత్తమైన జీవితం గడపాలని, ఆత్మ అంటే మోక్షం అంటే భక్తి అంటే అసలు జీవితం అంటే ఆపై పరమాత్మ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి కనుక మాకు కొడుకుని నీ వంటి కొడుకుని ఇవ్వమని అడిగితే ఆయన వీరి ఎందున్నటువంటి దయావిశేషం చేత ఒక్కటే మాట అన్నాడు, నేనే మీ గర్భంలో ప్రవేశించి మీ బిడ్డనై పుడతాను అని. ఆ బిడ్డనై పుట్టినటువంటి వాడు, బిడ్డడుగా వచ్చినటువంటి వాడు కపిల మహాముని గనక ఆ కపిలుడు దత్తాత్రేయుడి అవతారం కంటే ముందు అవతారం. కపిలుడై దత్తాత్రేయుడై అంటాడు అన్నమాచార్యుల వారు. తానే తానే ఇందరి గురువు అంటాడు. ఎందరి గురువు అంటే ఉన్నవాళ్ళందరికీ ఆయన ఒక్కడే గురువు అట. కాబట్టి ఆ కపిలుడు ఏం చెప్పాడు ప్రధానంగా అంటే, మనం తొలినాళ్లలో చెప్పుకున్నాం భగవంతుని యొక్క అవతారాలు 22 అయితే 21 అవతారాలు వచ్చినాయి. 22వ అవతారం కల్కి అవతారం, ఇంకా రాలే. కలి భంజనం చేసి కలియుగాన్ని పరిసమాప్తం చేయటానికి ఓ ధర్మ ప్రభు ప్రపంచంలోకి రావాలి గనక ఆయన ఒక హార్స్ పవర్తో వస్తాడు, గుర్రం ఎక్కి వస్తాడు. ఆ గుర్రం ఎక్కి చైతన్య స్ఫూర్తివంతమైనటువంటి శాంతి పతాకని చేత ధరించి వస్తాడు. ఆ చేత ధరించి వచ్చేటువంటి ఆ పరమ పురుషుడు కల్కిగా సంభావింపబడతాడు గనక ఆ కల్కి అవతారం ఇంకా రావలసి ఉన్నది. అందులో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని విచారణ చేస్తే కపిలుడు ఏం బోధించాడంటే కేవల అధ్యాత్మని బోధించలేదు, అధ్యాత్మని యోగశాస్త్రాన్ని సమన్వయం చేశాడు. అధ్యాత్మ విద్య థియరీ మనకు అర్థం కావాలంటే, యోగ విద్య ప్రాక్టీస్. థియరీ లేని ప్రాక్టీసు, ప్రాక్టీస్ లేని థియరీ, రెండు దండగ, రెండు అర్ధ సత్యాలు గనక పూర్ణ సత్యం ఎట్లా ఉన్నది అంటే అధ్యాత్మ విద్యని ఇదిగో ఇట్లా విచారణ ద్వారా, సద్గోష్ఠి ద్వారా, సత్సంగం ద్వారా, సత్సాంగత్యం ద్వారా అనేకమైన విచారధారలుగా మానవుడు పొందవలసి ఉన్నది. అయితే యోగ విద్య ద్వారా తాను తెలుసుకున్నటువంటి విద్యని తన శరీరమునందే తాను అనుభవించవలసి ఉన్నది. అది ఎట్లా అంటే ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అన్నటువంటి ఒకటి, నీవు నేను లేదు ప్రకృతి పరమాత్మ అనే రెండు, లేదు జీవుడు దైవము అన్న రెండు అంటే ద్వంద్వం, 3 గుణాలు సత్వరజస్తమో గుణాలు, 4 విధ పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్ష, ఈ 4 తర్వాత అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి 5 కోశాలు, మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞ అనబడేటువంటి 6 చక్రాలు, ఈ 6 కదిలించేటువంటి సహస్రారము, అలాగే సప్తజ్ఞాన భూమికలు, అష్టాంగ యోగాలు, 9 విధ భక్తులు, ఇవన్నీ కలిపినట్లయితే అది యోగ విద్యా విధానం. కాబట్టి యోగ విద్య ప్లస్ అధ్యాత్మ విద్య, లేదా అధ్యాత్మ విద్య యోగ శాస్త్రం రెండు కలిపినట్లయితే దాని పేరు సాంఖ్యము అన్నారు. ఆ సాంఖ్యము అనేటువంటిది ఎవరు బోధించారయ్యా అంటే ఇదిగో గురోర్గురువైనటువంటి కపిల మహాముని బోధించారు. ఎవరికి బోధించాడు? శిష్యులెవరు లేరు ఆయనకి, ఎక్కడో చెట్టు కింద కూర్చోలేదు. ఇదిగో ఇది శాస్త్రం, ఇది ప్రమాణమని చెప్పలేదు. తల్లి అడిగింది. ఎలా అడిగిందంటే, తాను కన్న బిడ్డే అయినప్పటికి కూడా ఆ బిడ్డలో తాను పొందినటువంటి వరాన్ని గుర్తుపెట్టుకున్నదామె. ఏమని, నీ వంటి కొడుకు నాకు కావాలి అంటే ఆయన ఏమన్నాడు, నేనే నీ కొడుకుగా పుడతానన్నాడు, గనక ఈ పుట్టినవాడు హరి తప్ప మరొకడు కావటానికి వీల్లేదు, కాబట్టి భగవంతుడే బిడ్డగా మన ఇంట్లో ఆడుతూ ఉన్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు, మనతో కూడి ఉన్నప్పుడు వాణ్ణి ఏమడగాలి, నువ్వు బాగా చదువుకో, నాకంటే పెద్దవాడిగా బాగా సంపాదించు అని అధునాతనమైన తండ్రి అడిగినట్టు అడుగుతాడా, తల్లడిగినట్టు అడుగుతుందా? ఏమడిగిందంటే, నాయన ఆత్మ అంటే ఏమిటి అని అడిగింది. చెప్తానమ్మా అన్నాడు. ఆత్మ అంటే నాశనము లేనిది ఆత్మ అన్నాడు ఆయన. దానికి పుట్టుక లేదమ్మా, మరణము లేదు, స్థితి లేదు, కాబట్టి దాని పేరు ఆత్మ. ఆత్మకి అచ్చమైనటువంటి పేరు నేను. మనందరం ఉన్నాం, నేను చేశాను, నేను అన్నాను, నేను ఇప్పుడే చూసి వచ్చాను అని అంటూ ఉంటాం. ఆ నేను ఎవరు అని, ఇప్పుడు ఇప్పటిదాకా భజన పాడింది ఎవరు అని. నా దృష్టిలో మీకు పేర్లు ఉండొచ్చు, కానీ ఆ పాడింది ఒక్కడే, ఆయన సాయి పరమాత్మ. ఆ సాయి పరమాత్మ ఈ దేహాన్ని ఆవేశిస్తాడు, ఆ కాసేపు ఆవేశించి తను పాడుతాడు. ఆ పాడుతున్నప్పుడు మనం దేహమే మనంగా భావిస్తాం గనక, నేను నిన్నటి కంటే ఇవాళ బాగా పాడాను అనుకుంటాం. ఏం కాదు, నిన్న పాడింది ఆయనే, ఈవేళ పాడింది కూడా ఆయనే. కాబట్టి ఆ దివ్యమైనటువంటి నేనుని విచారణ మార్గంలో తల్లికి బోధ చేశాడు ఆయన. కపిలుడు తల్లికి బోధ చేసినప్పుడు ఆయన వయస్సు 4 సంవత్సరాలు కూడా దాటల. అంతేనా నాయన అని అడిగింది. చూడండి, జిజ్ఞాసు శిష్యుడు ఎలా ఉండాలంటే, ఇంతేనా ఇంకేదన్నా ఉన్నదా అని కాస్త అడుగుతూ ఉండాలి. అడుగుతుంటే గురువుగారు కావలసిందంతా చెప్తూ ఉంటాడు. తల్లినైనా అంతే, ఏమ్మా ఇంకేదన్నా కాస్త ఉందా అని అంటే, కాస్తేమిటి కావలసినంత ఉందంట. కావలసినంత మనకు అక్కడ ఉన్నది అంటే, ఇవ్వటానికి తల్లి ఎట్లా సిద్ధంగా ఉన్నదో గురుస్వరూపమైనటువంటి కపిలుడు తల్లికి చెప్పాడు. ఆత్మ అంటే చావు పుట్టుకలు లేనిదని మాత్రమే కాదు, అన్నిటా ఆవరించి ఆవహించి ఉన్నటువంటిది, దాని పేరు ఆత్మే. అదే ఒక్కొక్క వస్తువుగా రూపాంతరీకరణం జరిగినప్పుడు, అభివ్యక్తమైనప్పుడు, అంటే మనకు కనిపించినప్పుడు, ఓ చెట్టుగా, ఓ పుట్టగా, ఓ మిట్టగా, ఓ గుట్టగా, ఓ ఆకాశంగా, ఒక నదిగా, ఒక గాలిగా, అనేకంగా కనిపిస్తూ ఉన్నది. కనిపిస్తున్నదంతా కూడా వస్తువైతే, వస్తువుని నడిపిస్తున్నది మాత్రం ఆత్మేనమ్మా అన్నాడు ఆయన. కాబట్టి ఆ నడిపిస్తున్నటువంటి ఆత్మలన్నీ, దానికి సంస్కృతంలో పేరు సత్. ఆత్మలన్నీ సంగమించినట్లయితే, సత్తులన్నీ సంగమించినట్లయితే దాని పేరు సత్ సంగమం. దాని సత్సంగం, సత్సంగానికి వెళుతున్నా అంట, ఉపన్యాసం ఇవ్వటానికి కాదు, సత్తులతో కూడటానికి వెళుతున్నా. దేహాలు వేరువేరుగా ఉన్నా, రూపాలు వేరువేరుగా ఉన్నా, జీవన స్థితులు వేరువేరుగా ఉన్నా, మాలో మా అందరిలో అఖండమైన చిద్ఘనమైనటువంటి అనాహతమైనటువంటి ఒక వస్తువు ఉన్నది, హతము కానటువంటి వస్తువు, ఎక్కడా ఖండనం చేయటానికి వీలు లేని అఖండము ఆత్మైక స్వరూపమైనటువంటి ఒక ఆత్మభావన ఉన్నది గనక, దానిలో అందరం కూడి దేనిని గురించి విచారణ చేస్తామంటే, వీటన్నింటికీ మూలమైన పరమాత్మని గురించి విచారణ చేస్తాం అని చెప్పాడు. అంతేనా అని అడిగింది. కాదమ్మా, ఆత్మ అంటే అది ద్వేషం ఎరుగదు, దానిని తెలుసుకోవాలనే వారు చాలా మంది కోట్ల మంది ఉండవచ్చునేమో, కానీ దానికి తెలుసుకోవలసిన అవసరం అంటూ ఇంకేం లేదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ నోన్, ఇట్ నోస్ ఎవ్రీథింగ్. కానీ దానిని తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కోటాను కోట్ల మంది. ఆత్మ ఏదన్నా ఎరగవలసి ఉన్నదా అంటే, అసలు దానికి పేరే ఎరుక. ఆ ఎరుక స్పృహ, స్పర్శ, జ్ఞానము, ఆత్మ, వీటి అన్నీ కూడా పర్యాయ పదాలు గనక, ఈ సత్, ఈ ఆత్మ అనేటువంటిదే నిత్యము, సత్యము, శాశ్వతము, సంపూర్ణము, అవచ్ఛిన్నము, అపరిణామం, దానికి మార్పు లేదు. ఇవాళ పుట్టి కాస్త పెరిగి కొన్నాళ్ళ నుండి ఒరిగిపోయేది కాదు, దానికి పుట్టుక లేదు, స్థితి లేదు, ఎదుగుదల లేదు, ఒదుగుదల లేదు, పెరుగుదల కూడా లేదు. గనక ఇది స్థిమితంగా ఉన్నది, దీనికి ఏ రకమైన గుణాలు లేవు. లేవా అంటే త్రిగుణాతీతంగా ఉన్నది, అవస్థాత్రయాతీతంగా ఉన్నది. కనుక ఈ అవస్థాత్రయాతీతమై త్రిగుణాత్మ భావాన్ని దాటినటువంటి ఏ వస్తువైతే ఉన్నదో అది ఆత్మ. ఇంతేనా అన్నది, తెలుసుకుంటున్నది ఇంతేనా అంటున్నది. ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఈ ఆత్మ నేనుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే భగవాన్ రమణ మహర్షి ఆధునిక కాలంలో మానవుడి యొక్క ప్రథమ తలపు ఏది అని అంటే నేను అన్నారు ఆయన. ప్రథమ తలపు, మనం ఏదైనా పని చేయబోతున్నాం, ఓ 100 మందితో కూడి పని చేయబోతున్నాం, కానీ మనం ఏమంటామంటే నేను అక్కడికి వెళుతున్నాను, నేను వెళుతున్నాను. ప్రతివాడు నేను అనుకుంటూనే ఇక్కడికి వస్తాడు. కాబట్టి ఈ నేనులన్నీ ఏమిటంటే మేనులుగా భిన్నంగా ఉన్నాయి, శరీరాలుగా భిన్నంగా ఉన్నాయి, కానీ నేనుగా ఒక్కటిగా ఉన్నది గనక ఆ నేనే నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక స్పృహ అన్నాడు. నాయన ఈ నేనుని నేను ఎలా తెలుసుకోవాలి అని అడిగింది. భక్తి మార్గంలో ఉండాలమ్మా అన్నాడు. భక్తి మార్గం అనగానే మన గుడి, పూజ, జపం, దానం, ప్రదక్షిణలు, వ్రతాలు, ముడుపులు, కొండెక్కటం, కొండ దిగటం కదా, జోల గట్టటం, జోల విప్పటం, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. ఇవి ఏవి భక్తి కాదు. భక్తి అంటే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అన్ని వేళలా పరమాత్మతో తన చిత్తాన్ని మనీషాయత్తం చేయటం, అంటే జ్ఞానాధిక్యమైనటువంటి స్థాయిలో కేవలం ఒక పుస్తకంతోనో ఒక శ్లోకంతోనో ఒక చిన్న అనుభవంతో పరమాత్మతో కూడి ఉండేది భక్తి కాదు. జ్ఞానాధిక్యమై ఉండాలి. తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళేటువంటి ఒకనొక స్థితిలో, ఒక సంస్థితమైనటువంటి స్థాయిలో పరమాత్మని ఉపాసనా మార్గంలో అనుభవించాలి. ఆ ఉపాసనా మార్గంలో ఆయన వేరు నేను వేరన్న భావన కాకుండా ఆయనలో నుంచే నేను వచ్చాను, ఏ బిడ్డనైనా అడగండి నేను ఆ తానులో ముక్కని అంటుంది. అంతేగా తల్లిలో నుంచి ఎట్లాగైతే తనయుడో తనయో ఎట్లా అయితే వచ్చిందో, తల్లికి బిడ్డకి సంబంధం ఎట్లా అభేదంగా ఉన్నదో, అలాగే జీవుడికి పరమాత్మ కూడా అభేదమైన అద్వితీయమైన అద్వైత రమణీయ మనోజ్ఞమైనటువంటి స్థాయి ఏదైతే ఉన్నదో దాని పేరు మాత్రమే భక్తి. ఆ భక్తిలో పరమాత్మని ఉపాసన చేయటానికి, ఆయన భావనకు దగ్గరగా ఉండటానికి పూజలు చేసుకుంటాం, సంతోషం. చేయకూడదని ఎక్కడా లేదు, చెయ్యాలి. ఎలా చేయాలి అంటే ఇదే ముక్తినిస్తుందని కాక ముక్తికి వెళ్ళటానికి ఇది ఒక మార్గం అని పూజ చేయాలి. అలాగే దానం, త్యాగం, వ్రతం ఇవన్నీ కూడా సత్కర్మలు. ఈ సత్కర్మల వలన చిత్తశుద్ధి కలుగుతుంది, మనోమాలిన్యాలు నశించి ఒక నిర్మలమైన, నిశ్చలమైన, నిశ్చితమైన, నిరంతరమైనటువంటి ఒక ఆత్మానుసంధానం వైపు దారితీస్తుంది. గనక ఆ భక్తిలో పరమాత్మని ఒక విగ్రహంగా, ఒక బొమ్మగా, ఒక చిత్రపటంగా సంభావన చేసి దాని యందు మన మనస్సును లగ్నం చేస్తాం. ఆ కాసేపే ఆయన వేరు, మనం వేరు. నిజానికి పూజలు అందుకుంటున్నవాడు ఆయనే, పూజ చేస్తున్నవాడు కూడా ఆయనే. కపిల సాంఖ్యంలో ఉత్తమోత్తమైనటువంటి స్థాయి. అంతే తప్ప చేసేవాడు వేరు, చూసేవాడు వేరని కాదు. ఆ చేస్తున్నవాడే చూస్తున్నాడు, చూస్తున్నవాడే చేస్తూ ఉన్నాడు. చేయకపోయినట్లయితే, అందుకే స్వామి దీన్ని చాలా అందంగా ఎలా చెప్పారంటే, ఒక భక్తుడికి ఒక భగవంతుడికి ఉన్న రిలేషన్ ఎటువంటిదంటే, ఏ రియాక్షన్, ఏ రిఫ్లెక్షన్ అండ్ ఏ రిసౌండ్. సౌండ్ ఉంది గనక రిసౌండ్ ఉంది, లైట్ ఉంది గనక రిఫ్లెక్షన్ ఉంది, అసలంటూ అది ఉన్నది గనక మనం అంతా ఉన్నాం, బింబ ప్రతిబింబ భావంతో ఉన్నాం. అర్థం ఉంది గనక మనం ఉన్నామా, మనం ఉన్నాం గనక అర్థం ఉన్నదా అంటే, మనం ఉన్నాం గనక అది ఉంది, అది ఉన్నది గనక మనము ఉన్నాం. ఈ బింబ ప్రతిబింబ భావంతో రెండుగా కనిపిస్తున్నాయి. ఈ రెండుగా కనిపిస్తున్నది ఒకటే అనేటువంటిది, అది భక్తి యొక్క ఉత్తమోత్తమైనటువంటి స్థితి. రెండవది, భక్తి పరిమళించినప్పుడు, ఒక పరిపాకమైన దశని చేరుకున్నప్పుడు అది ప్రేమగా మారుతుంది. వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకోండి. ఆ గొప్ప సాంప్రదాయంలో భగవంతుణ్ణి వాళ్ళు ప్రేమిస్తారు, పూజిస్తూనే, స్నానం చేయిస్తూనే, ఆయనకు బట్టలు కడుతూనే, ఆయనకు అగరువత్తులు వెలిగిస్తూనే, ఆయనకు కైంకర్యం చేస్తూనే, నైవేద్యం చెప్తూనే చేస్తూనే, ఏం చేస్తారా అంటే ఒక బిడ్డగా చూస్తారు. భక్తిలో ఓ గురువు శిష్యుడు ఉన్నాడు అనుకుందాం. ఆ గురువు మామూలుగా లోకరీతిలో ఎప్పుడూ శిష్యుడు గురువు గారికి సేవ చేస్తూ ఉండాలి అని ఒక బోధ. కానీ గురువు ఏమనుకుంటాడంటే ఈ శిష్యుడికి ఎప్పుడైనా నేను పూజ చేయగలుగుతానా అని అనుకుంటాడు. శిష్య పూజ ఇంపార్టెంట్. ఎందుకంటే లేదా అంటే శిష్య పూజ ఉంది. దానికి నండూరు రామకృష్ణమాచార్య గారు చక్కని పద్యం చెప్పారు. ఏమిటా పద్యం అంటే, అయ్యా అందరు వచ్చి గురువు గారికి దండలేస్తారు, నమస్కారం పెడతారు, అంతా బాగానే ఉంది, ఇది ఎట్లా ఉన్నదంటే ఇవాళ మంచి పెరుగు తిన్నామని ఒకడు వచ్చి చెప్తున్నాడు, కుండెడు పాలు తోడుపెట్టడానికి ఓ చిన్న చుక్క. కుండెడు పాలు గురువుగారు కనుకైతే, శిష్యుడైనట్లయితే ఆ తోడు చుక్క ఎవడంటే, ఇదిగో గురువుగారు చుక్క ఎట్లాగో చుక్కే, చుక్క అంటే అందమైనది అని అర్థం. ఆ చుక్క చుక్కే, అది తోడు పెట్టగలదు, కానీ పాలే బాగా లేకపోతే ఏం చేద్దాం అని అడిగారు. కాబట్టి పాలు బాగుంటే ఆ ఒక్క చుక్క కుండెడు పాలని పెరుగ్గా చేయగలదు. గనక గురు శిష్య సంబంధం అంతా కూడా బింబ ప్రతిబింబ భావంతో ఉంటుంది. అలాగే ఒక తండ్రి తన కొడుకు తనకంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఆంతరంగికంగా ఆనందాన్ని అనుభవిస్తాడు. దానికి పేరు పుత్రాధిచ్చే పరాజయం. అది పరాజయం అంటే ఓటమి కాదు, తనను దాటి ఎదిగాడు గనక తండ్రికి ఆనందం. అలాగే గురువు కూడా శిష్యాధిచ్చే పరాజయం. ఒక శిష్యుడు తనను దాటి ఉత్తమోత్తమైనటువంటి కావ్య సృష్టి చేసిన అధ్యాత్మ భూమికలో ప్రకాశమానంగా వెలిగిపోతున్న గురువుకి ఆనందమే కానీ గురు శిష్యులకు పోటీ ఉండదు. ఇది తల్లి తండ్రి బిడ్డల యొక్క అనుబంధంగా, పరమాత్మ జీవాత్మల యొక్క సంబంధంగా ఉండాలి. దీని పేరు భక్తి. అంతేనా, అన్యభక్తి అనన్యభక్తి అనేకానేకమైన భక్తులు ఉన్నాయి. దీంట్లో మనకు తెలిసే 9 భక్తులు అన్నారు, అవన్నీ ఒక ఎత్తు అయితే అసలు పరమాత్మతో మనకు ఉండవలసినటువంటి బంధం ఎలా ఉండాలంటే, ఆ పూజ టైంలో ఒక గంట సేపు ఆయనకి మనకి రిలేషన్ అని కాకుండా అన్ని వేళలా ఆయనతో మనం కూడి ఉండాలి. ఆయన భావం మనకు ఉండాలి. ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే తినిపిస్తున్నాడు, ఆయనే కనిపిస్తున్నాడు, ఆయనే చూపిస్తున్నాడు. అన్ని కూడా ఎట్రిబ్యూషన్స్ అన్ని కూడా పరమాత్మ గనక చెందించి నాదేం లేదన్నట్లుగా ఉండగలిగినట్లయితే, దాన్ని భగవద్గీతలో ఆయన కర్మ సన్యాసం అన్నాడు. కర్మ చేయాలి, కర్మ చేస్తున్న కర్త, చేయిస్తున్న కర్త ఒకడున్నాడు అనేటువంటి భావనలో ఉండగలిగితే దాని పేరు పరిపూర్ణమైనటువంటి భక్తి. ఇక మూడవ స్థాయి భక్తిలో ఒక ఇమోషనల్ సపోర్ట్ కావాలి. అది ఎవరు ఇవ్వగలరంటే, అది ఎవరి దగ్గర సమృద్ధంగా ఉన్నదో వాళ్ళు ఇవ్వగలరు. ఒక బిడ్డకి ఒక తల్లి తండ్రి ఇవ్వగలరు, ఓ శిష్యుడికి ఓ గురువు ఇవ్వగలడు, అలాగే జీవుడికి పరమాత్మ మాత్రమే ఇవ్వగలడు. ఆ ఇమోషనల్ సపోర్ట్ ఏమిటంటే, అలసిన వేళ, సొలసిన వేళ, కష్టం వచ్చిన వేళ, దుఃఖం ఆవరించిన వేళ, సంతోషం దొరకని వేళ, సంతోషం వీడిన వేళ, ఆనందం కూడిన వేళ, దానిని పంచుకోగలిగిన, శతాధికంగా పెంచగలిగిన ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు పేరే సద్వస్తువు. ఆ సద్వస్తువే భక్తిలో ఉన్నటువంటి వాడు, అంటే నిజమైనటువంటి భక్తుడు ఆత్మగా సంభావన చేస్తాడు. ఈ మాటలన్నీ ఎవరు ఎవరికి చెప్తున్నారంటే, బిడ్డ తల్లికి చెప్తున్నాడు. కపిల మహాముని తన తల్లి అయినటువంటి దేవహూతికి చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇక భక్తి అంటే ఏమిటో కొంత అర్థమైంది. అయి నాయన, మోక్షం అంటే ఏమిటి? అందరూ దాని గురించి అంటారే, ఏమిటి మోక్షం అంటే? మరణించాక స్వర్గానికి వెళ్ళటమా, నరకానికి వెళ్ళటమా, వైకుంఠానికి వెళ్ళటమా, ఏమిటి అంటే? ఇవేవి కాదమ్మా, స్వర్గ నరకాలు నీ మనస్సు ఉన్నంతకాలం ఉంటాయి. మనస్సు నశించిన తర్వాత స్వర్గమంటూ నరకమంటూ రెండు లేవు. మోక్షం అంటే మోహక్షయమే మోక్షం. మోహం అంటే ప్రపంచంలో జీవుడు అశయా బద్ధతేలోకే కర్మణా బహుచింతయ, ఆశ లేని మానవుడు లేడు. వాడికి ఆశ ఉండాలి, రేపు ఉంటాను అంటే వాడు బతుకుతాడు. రేపడు ఈరోజే నీకు ఆఖరు అంటే రేపు వాడు బతకడు, ఈరోజు మరణిస్తాడు వాడు. కాబట్టి ఆశని ఆధారం చేసుకుని జీవించేటువంటి మానవుడు తన యొక్క కర్మకాండలన్నీ కూడా పరమాత్మ యందు మనస్సుని పెట్టి కర్మఫలాన్ని ఆశించకుండా ఎవరైతే తమ జీవయాత్రని తామరాకు మీద నీటిబొట్టుగా సాగిస్తారో అది మోక్షస్థితి. అసలు నాకు మోక్షం కావాలి అని కూడా అడగనక్కరలేదట. ఎందుకనంటే పరమాత్మ యందు సమర్పణ చేసిన వాడు, శరణాగతి పొందినవాడు, వినయంగా ఉన్నటువంటి వాడికి మోక్షము సిద్ధమై ఉంటుంది. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, నాలుగు విషయాలు తెలుసుకొని పరమాత్మ భావనలో నిలకడి చెందినటువంటి మీరు ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని ఎందుకు పరిగెత్తాలి? సిద్ధాన్నం సిద్ధంగా వడ్డించడానికి రెడీగా ఉంటే మళ్ళీ భిక్షాటనకి వెళ్ళవలసిన అవసరం ఉన్నదా అంటారు ఆయన చాలా అందంగా. భిక్షాటనకి ఎవరు వెళ్తారు? అందుబాటులో లేనివారు, అవసరమైన వారు, ఎవరన్నా పెడితే నాలుగు ముద్దలు తెచ్చుకుందామనేవారు వెళ్తారు. సిద్ధాన్నమే ప్రతిరోజు సిద్ధంగా ఉంటే భిక్షాటనతో ఏం పని అంటూ ఈ భక్తి సామ్రాజ్యంలో దానిలో ఉన్నటువంటి వాడు మోక్ష సామ్రాజ్యంలోకి రావటానికి నీకు ఇవ్వబడినటువంటి శరీరమే అన్ని సమకూర్చింది అన్నారు. చేతి మోచయి నీకు తలగడ. ఓ మహారాజు గారు ఓ పెద్ద పట్టెమంచం ఓసారి ఊహిద్దాం పడుకున్నాడు అనుకుందాం. అన్ని తలగడలు ఆ హంసతూలికాతల్పం మీద వాడు పడుకున్నా మంచి నిద్ర కావాలి అంటే మన మోచయ్యి తల కింద పెట్టుకుంటే దానిని మించిన గొప్ప నిద్ర ఎవ్వరికీ రాదు. ఆ మోచయ్యి మహిమ అది. అది కాబట్టి అదుండంగా ఇవన్నీ ఎందుకు? ఎడిషనల్. ఏది ఎడిషనల్ అంటే మోచయ్యి ఎడిషనల్ కాదు, మోచయ్యి సహజం. ఎడిషనల్ మనం అన్ని కొనుక్కున్న డెవలప్లు, స్లీప్ వెల్లు, స్లీప్ డౌన్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏది ఉన్నదంటే పరమాత్మ. రెండవది ముంజేయి అనేటువంటి ఒక అక్షయ పాత్ర, ఒక భిక్షాపాత్ర నీకు ఇవ్వబడి ఉన్నప్పుడు ఇది అక్షయం, ఇది భిక్ష. ఈ భిక్ష కూడా ఒక గృహస్థు దగ్గరికి ఒక నిజమైనటువంటి సన్యాసి మూడు సార్లే ఎలుగెత్తి పిలవాలి. మూడు సార్లు భవతి భిక్షాం దేహి అని ఆ మూడో పిలుపు కూడా గనక లోపల నుంచి గృహిణి రాకపోతే ఆ ఇల్లు వదిలిపెట్టి రెండో ఇంటికి వెళ్ళాలి. అలాగే మూడు ఇళ్లల్లోనే ఆయన సంపాదించుకోవాలి. మూడు ఇళ్ళు ఇంటూ మూడు ముద్దలు, ముగ్గురు వేస్తే చాలు, మూడు ముళ్ళు తొమ్మిది. ఆ తొమ్మిది ముద్దలతో తన శరీరాన్ని తాను పోషించుకోవాలి. అంటే మానవుడికి 24 గంటలు ఈ శరీరం నిలబెట్టుకోవాలి అంటే 9 ముద్దలు చాలు, పిడికిళ్ళు. ఈ 9 ముద్దల వలన శరీరము, ఇందాక చెప్పిన పంచకోశాలన్నీ కూడా స్థిమితంగా ఉంటాయి గనక దానిని ఎట్లా అందుకోవాలంటే ఈ ముంజేయిని మించినటువంటి భిక్షాపాత్ర లేదు, ఇది అక్షయ పాత్ర. ఎందుకవుతున్నదంటే స్వామి చెప్పారు, కుడి చెయ్యి సంపాదించడానికి ఇవ్వబడింది, ఎడమ చెయ్యి దీనికి తెలియకుండా దానం ఇవ్వటానికి ఇవ్వబడింది. అంతేగాని మనం అన్నట్లు మా వాడు రెండు చేతులా సంపాదిస్తున్నాడంటే ఒకటి బ్లాక్ రెండోది వైట్, అది ఆ రెండో చేయి. ఆ రెండో చేతికి వాల్యూ లేదు. రెండో చేతికి వాల్యూ ఎప్పుడంటే కుడి చేతికి ఒక చేతికి తెలియకుండా దానం చేయాలి.